చక్కగా తనకు నియమించినటువంటి కర్మను ప్రశాంతంగా ఆనందంగా చేస్తాడండి. ఇది నాకు ఇంట్రెస్టింగ్గా అవునా కాదా అనేది అనవసరం అండి. నాకు ఉద్యోగం ఇచ్చినప్పుడు ఉద్యోగ స్థానంలో నాకు ఏ పని ఆ కంపెనీ ఆ ఆర్గనైజేషన్ ఇస్తుందో ఆ పని చేస్తాం. అలాగే సృష్టికర్త మానవ జన్మకు వచ్చినప్పుడు మనకు కొన్ని కర్మలు ఇస్తారండి. ఆ కర్మ అంటే మనకు ఇంట్రెస్టా కాదా చూడండి. వివాహం చేసుకుంటారు, కొన్నాళ్ళు అయిన తర్వాత ఆవిడ మొహం నచ్చదంటారు. మొహం నచ్చదు ఏంటయ్యా? ఆవిడని భార్యగా పరమాత్మ ప్రసాదించారు, దట్స్ ఆల్. మీ ధర్మాలు మీరు చేయండి అన్నటువంటి ఉద్దేశం అన్నటువంటి స్టాండర్డ్ ఉంటుందండి త్యాగికి. త్యాగి కానివాడికి నాకేంటి, నాకు ఇంట్రెస్టింగ్గా కాదా, ఇటువంటి భావాల్లోకి వెళ్తాడు. త్యాగి మాత్రమే పరమాత్మ సమక్షానికి వెళ్ళగలడండి, పరమాత్మ తత్వాన్ని గ్రహించగలడు కర్మ త్యాగి. త్యాగి ఎలా ఆలోచిస్తాడో మనం అలా ఆలోచించాలి. ఈ కర్మ నేను నాకు నియమించిన కర్మ నాకు నచ్చదండి అని ద్వేషించడం లేదు. నాకు ఇంకో కర్మ ఇష్టమండి అని ఇంకో కర్మకి వెళ్ళటం లేదు. మేధావి అన్నీ అర్థం చేసుకున్నవాడై, చిన్న సంశయ అన్ని అనుమానాలు పోగొట్టుకున్నవాడై, ఇది నేను చెయ్యాలి, నా పట్ల ప్రకృతి శక్తులు చేస్తున్నాయి, తిరిగి నేను ఈ ఉద్యుక్త ధర్మాన్ని నాకు నియమించిన కర్మను నేను చెయ్యాలి అంతే, ఇందులో నా సుఖ దుఃఖాలు కోసమే లేదు అన్న భావంతో తన యొక్క తనకి ఇచ్చిన కర్మాన్ని స్వీకరిస్తాడండి. ఇంకా చెప్తున్నారు, నహి దేహభృతాం శక్యం శక్తిం కర్మాణి అశేషత. కొందరు ఇందాక మనం చెప్పుకున్నాం ఏమని, అసలు ఏ కర్మ చేయకూడదయా, కర్మలు దేనిలో అయినా దోషం ఉంటుంది అని కొంతమంది అనుకుంటున్నారు అని చెప్పారు కదండి. దానికి సమాధానం చెప్తున్నారు, నహి దేహభృతాం శక్యం శక్తిం కర్మాణి అశేషత. దేహం ఉన్నంత వరకు కూడా ఎవడు ఏ సందర్భంలోనూ అన్ని కర్మలు వదలలేడండి. ఇట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ పాజిబుల్. కర్మ త్యాగము అంటే ఒకవేళ సన్యాసిస్తే సన్యాస ఆశ్రమంలో పనులే ఉండవు అనుకున్నారా? లేక ఏదైనా ఆశ్రమానికి వెళ్ళిపోతే కొందరు అంటూ ఉంటారు, ఇల్లు వద్దు, పెళ్ళం వద్దు, మొగుడు వద్దు, ఇవన్నీ వద్దండి, నేను ఒక ఆశ్రమానికి వెళ్ళిపోతానండి. ఆశ్రమంలో డ్యూటీస్ ఉండవా? ఇక్కడ ఉన్నట్టే అక్కడ డ్యూటీస్ ఉంటాయి. ఎవడైనా కర్మ చేయవలసిందే, ఎక్కడైనా కర్మ చేయవలసిందే. మా గురుగారు విద్యాప్రకాశానంద స్వామి వారు అంటుండేవారు, నాయన నువ్వు అక్కడికన్నా ఎక్కువ కర్మలు చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఇక్కడ వచ్చిన వాళ్ళని ఆహ్వానించాలి, వాళ్ళ భోజనాలు చూడాలి, ఇంకా కార్యక్రమాలు చూడాలి. సో ఇక్కడ ఏదో ఫ్రీ అనుకోకండి అని చెప్తుంటే, ఎవరన్నా సన్యాసం తీసుకోవడానికి మాకు సన్యాసం ఇవ్వండి అని చెప్తానికి వచ్చినప్పుడు అని వచ్చి చెప్తున్నప్పుడు, ఎందుకంటే దేహం ఉన్నంత వరకు ఎవడైనా కర్మ చేయకుండా ఉండలేడండి. చేయకపోతే ఏమవుతుందండి? నేను ఏ కర్మ చేయను అని కూర్చున్నాడు అనుకోండి, శరీరం బిగదీసుకుపోతుంది. 4 రోజుల తర్వాత ఆ శరీరం ఎందుకు పనికి రాకుండా పోతుంది? పనిచేస్తున్నంతకాలమే శరీరం ఉపకరిస్తుందండి, ఆ తర్వాత అది నిరుపయోగం అవుతుంది. అందుచేత కర్మ చేయకపోండి, మూవింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్ అంటారు చూడండి. అలాగా పనిచేసినంత కాలమే మనకు దేహం సానుకూల్యం అవుతుంది. కాబట్టి ఏ ఆశ్రమంలో ఉన్నా ఎప్పుడైనా సరే కర్మలు చేయక తప్పదయ్యా. మరి త్యాగం ఎప్పుడవుతుంది? కర్మ త్యాగం ఎప్పుడవుతాం? త్యాగ అయితే కానీ భగవంతుడు కర్మలన్నీ వదిలేయాలి. మరి వదిలేయమన్నారుగా? వదిలేయటం అంటే కర్మలు చెయ్యొద్దని కాదు, చేయటం మానమని కాదు, మానటం అసాధ్యం కూడా. మరి ఎస్తు కర్మ ఫలత్యాగి సా త్యాగి ఇది అభిధీయతే. కర్మ చేసి ఓ పరమాత్మ ఇది నా పూజా పుష్పమయ్య స్వీకరించండి అని పరమాత్మ ఉద్దేశంతో కృతజ్ఞతగా మనం కర్మఫలాన్ని వారికి సమర్పిస్తే అప్పుడు అతను త్యాగి అంటే. ఇంకా చెప్తున్నారు, ఇప్పుడు సన్యాసం సన్యాసము త్యాగము. సన్యాసము అంటేంటి? కర్మల విషయంలో అతీతమై ఉండటం. త్యాగం అంటే ఏంటి? కర్మ చేసి కర్మఫలాన్ని వారి సమర్పించడం. సన్యాసం ఒక ఆశ్రమం ఉండొచ్చు, ఆశ్రమంలో కూడా కుటుంబ వ్యవస్థలాగానే కర్మలు చేసి భగవంతుడికి సమర్పించవలసిందేనండి. ఎవరైనా సరే కర్మలు చేయవలసిందే. ఎటు వచ్చి వాటి ఫలితాన్ని మన దగ్గరట్టే పెట్టుకుంటామా, పరమాత్మకి ఇస్తామా? మన దగ్గర ఉంటే బంధం అవుతుంది, పరమాత్మకి ఇస్తే అది త్యాగం అవుతుంది. పిల్లల్ని పెంచుతాం కదండి, పరమాత్మ ఈ రూపంగా ఉన్న మిమ్ములకు సేవ చేస్తున్నాను, ఈ కర్మ మీకు ఇచ్చేస్తున్నాం, అయిపోయింది. అతని మనశ్శాంతిగా ఉంటుందండి. అలాగే నా కొడుకు నా మాట వినాలి, కోడలు వస్తే నా మాట వినాలి, ఈయనకి ఇంత ఫీజులు కడుతున్నాను, ఈ భావంతో చేసామంటే అప్పుడు అది అత్యాగి, అప్పుడు కర్మబంధం అవుతుందండి. త్యాగ భావంతో చేసేవాడి కర్మబంధం ఉండదు. ఎస్తు కర్మఫలత్యాగి, కర్మఫలత్యాగము ఎవరి ఎవరైతే పరమాత్మకు సమర్పిస్తారో అతను త్యాగి అంటే. అంతేకాని కర్మలు మానేసిన వాడు త్యాగి కాదు. ఇప్పుడు అసలు త్యాగికి లేక కర్మ సన్యాసికి అతని లక్షణం ఒకటి చెప్తున్నాడండి ఇక్కడ. అతనికి ఏ కర్మ చేయవలసి వచ్చినా అతను ఏ లెవెల్లో ఉంటాడంటే ఎవరు కర్మ త్యాగి లేక కర్మ సన్యాసి. అనిష్టం ఇష్టం మిశ్రంచ త్రివిధ కర్మణ ఫలం. ఒక కర్మ చేస్తామండి, ఇప్పుడు మనం భగవద్గీత చెప్పుకుంటున్నాం, ఈ కర్మ మనం చేసాం ఒక నెల రోజులు చేసాం, దీని కర్మ ఏదో ఫలం ఉంటుంది. ఆ ఫలము మనకు ఇష్టమైంది అవ్వచ్చు, మనకు ఎంతో లైక్ చేసేది ఎక్స్పెక్ట్ చేసేది రావచ్చు, లేక మనకి ఇష్టం లేనిది రావచ్చు, లేక మిశ్రమం రావచ్చు. ప్రతి కర్మకండి మూడు రకాల ఫలితం మూడు రకాలుగా ఉంటుందండి, ఇష్టం అనిష్టం మిశ్రమం. ఏ కర్మఫలం చేసినా ఆ కర్మఫలం చాలా మనం అనుకున్నట్టుగా కర్మఫలం వచ్చిందండి ఇష్టం, అయ్యో మనం ఇంత చేశాను రాలేదండి అనిష్టం, మిశ్రం కొంత అనుకూలం కొంత ప్రతికూలం. ఈ విధంగా మూడు రకాలుగా ఉంటుందండి కర్మఫలం. అయితే అనిష్టం ఇష్టం మిశ్రంచ త్రివిధం కర్మణ ఫలం భవతి అత్యాగినాం ప్రేత్య. ఎవడైతే కర్మలను పట్టుకుని ఒక సాలె పురుగులాగా వాటిని వదలలేక బంకలాగా పట్టుకున్నాడో అతనికి ఈ మూడు ఉంటాయి. కానీ ఎవరైతే కర్మ త్యాగి అయి ఉంటాడో, మనం త్యాగి అవ్వాలన్నమాట, సమర్పించి త్యాగి అయిపోవాలండి, కర్మలను దాటిపోవాలండి, కర్మ బంధాలు మనలో మనం ఇరుక్కోకూడదు. కర్మఫల త్యాగి ఎవరైతే కర్మఫల త్యాగి అయి ఉంటారో, త్యాగ స్థితికి వస్తారో లేక సన్యాస స్థితికి వస్తారో, వారికి కర్మఫలాలు ఇష్టమో, ఈ ఫలితం మాకు ఇష్టం బాగుందండి, ఈ ఫలితం మేము అనుకోలేదండి అయిష్టంగా ఉంది, ఇది మిశ్రమంగా ఉందండి, ఈ మూడు ఉండవండి ఎవరికి, కర్మ త్యాగికి. కర్మలు పట్టుకుని వేలాడేవాడికి ఉంటుంది, కానీ కర్మ బంధంలో ఉన్నవాడికి ఉంటుంది. కానీ ఎవరైతే తత్వాన్ని తెలుసుకుని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్న మార్గంలో ఆ కర్మలను భగవంతుడు సంతోషించడానికి చేయాలి కానివ్వండి, ఏదో పొందడానికి కాదండి. కాబట్టి భగవంతుడికి సమర్పించేస్తాం అన్న భావంతో ఎప్పుడైతే చేస్తామో అతనికి ఈ మూడు ఉండవండి కర్మ ఫలితాలు. ఏది ఇష్టము అనిష్టము మిశ్రమము, ఈ మూడు ఉండవు. ఎవరికి ఉంటుంది, ఎవడైతే కర్మ బంధాల్లో ఉన్నాడో, కర్మల్లో ఉండి కర్మ ఫలాల పట్ల ఒక అటాచ్మెంట్ ఉన్నదో అతనికి మాత్రమే ఉంటుంది. ఎవరైతే కర్మ ఫలములను పరమాత్మకు సమర్పించడో త్యాగి అయి ఉండడో అతనికి ఉంటుంది, అతనికి బంధం అవుతుంది. ఇప్పుడు అసలు కర్మ నేను చేస్తున్నావు నేను చేస్తున్నావు అనుకుంటాం, మరి నేను చేస్తే ఆ ఫలితం నాకు రావాలి కదా అనుకుంటాం. పిల్లల్ని చదివించడం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏ కర్మ అయినా సరే, ప్రపంచంలో అనేక కర్మలు ప్రతి వాళ్ళు చేస్తున్నారు కదండి. నేను చేస్తున్నాను ఫలితం నాకు రావాలి కదా అని అనుకుంటున్నారు అనుకుంటాం మనం. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఒక మట్టిక వేస్తున్నాడు మనకు, నాయన ఒక కర్మ జరగాలంటే నువ్వు ఒక్కడివి అనుకుంటే సరిపోతుంది అనుకుంటున్నావా? ఇప్పుడు మనం ఈ కర్మ చేయాలనుకున్నాం, చక్కగా ఈ ఆలయ పాలకవర్గం వారు, అర్చక మహానుభావులు, అలాగే మా భవాని రాజా భవాని ఇట్లా అనేకులు కలిస్తే ఈ కర్మ అవుతోంది. కానీ ఒక్కరి వల్ల అవుతుందా? పోని కొన్ని విశేషాలు చెప్పుకుంటున్నాం. ఈ విశేషాలన్నీ ఎప్పుడెప్పుడో ఎక్కడెక్కడో ఎవరో పెద్దలు చెప్పగా విన్నాను, వాళ్ళ పేర్లు కూడా చెప్పలేను, కానీ వాళ్ళు చెప్పిన విశేషాలు మన సంభాషణకు వచ్చింది. వాళ్ళు కూడా చేస్తున్నట్టే కదా, ఇంతమంది కలిసి ఈ కర్మ చేయటానికి జరగటానికి కారణమయ్యారు. అంతేగాని నేను ఒక్కడనే చేస్తున్నాను అని నేను ఎలా అనగలనండి? ఒకవేళ ఏ కర్మైనా నేనే చేస్తున్నాను అంటే అది అహంకారమే. కానీ ఈ స్వామి ఏమంటున్నారంటే, ఐదుగురు కలిస్తే కానీ అసలు కర్మ ఒక పని అవుదయా? నేను చేశాను నేను చేశాను అంటావేంటి? కర్మఫలం నాకు రావాలంటావేంటి? కర్మఫలం నీకు రావడం ఏంటి? ఐదు ఫ్యాక్టర్స్ కలిస్తే కానీ ఒక కర్మ అవ్వదు. అందుకని భగవంతుడికి సమర్పించడానికి వెనకడతావేంటి? ఆ ఐదుగురు ఎవరో చెప్తున్నారండి, ఒక కర్మ జరగాలంటే అధిష్టానం తథా కర్త కరణం చ పృథగ్ విధం వివిధాశ్చ పృథగ్ చేష్ట దైవం చ ఏవ అత్ర పంచమం. ఈ ఐదు ఫ్యాక్టర్స్ కలవాల్సి వస్తుందయ్యా ఒక పని జరగాలంటే, ఒక కార్యక్రమం ఏదైనా సరే అది మంచి కావచ్చు చెడు కావచ్చు. అధిష్టానము, కర్త, వేరువేరైన కరణములు, పృథక్ చేష్టలు, దైవము, ఈ ఐదు కలిస్తే ఆ పని జరుగుతుంది. జీవుడు నేను చేశానో నేను చేశానో అనుకుంటున్నాడు, నేను పెళ్లి చేశానో, లేకపోతే నేనేదో పిల్లల్ని పెంచానో, లేకపోతే నేను వాళ్ళకి ఇంత ఇచ్చానో, వాళ్ళకి అది చేశానో, వీళ్ళకి ఇది చేశానో మనం అనుకుంటుంటాం. స్వామి మాత్రం, నాయనా నువ్వు ఒక్కడవే కర్మ చేశావు అనుకుంటున్నావా? నథింగ్ డూయింగ్. ఐదుగురు కలిస్తేనే కర్మ అవుతుంది. శరీర వాక్ మనోభి యత్ కర్మ ప్రారభతే. నువ్వు శరీరంతో కర్మ చేయి, వాక్తో కర్మ చేయి, లేక మనస్సుతో కర్మ చేయి, దేంతో అయినా శరీర వాక్ మనోభి యత్ కర్మ. కర్మ మూడు రకాలుగా చేస్తామండి. శరీరంతో అన్నా చేస్తాం, కాళ్ళు చేతులతో అన్నా చేస్తాం, నోటితో అన్నా చేస్తాం, మనస్సుతో అన్నా చేస్తాం. ఈ మూడు రకాల కర్మలు కూడా న్యాయం వా విపరీతం వా, ఒకవేళ మంచి కర్మ కావచ్చు చెడు కర్మ కావచ్చు, రెండూ కూడా పంచయ్యేతే తస్య హేతవహ. ఈ ఐదుగురు కారణమయ్యా. ఏ ఐదుగురు? ఒక్కసారి వాటి గురించి చెప్పుకున్నాను చూడండి. అధిష్టానం. అధిష్టానం అంటే ఏంటి? ఈ శరీరం ఉంటే కదండి కర్మ చేసేది. శరీరం మనం తెచ్చుకున్నామా? సో మొట్టమొదట ఒక కర్మ జరగాలి అంటే శరీరం ఉండాలి. ఈ శరీరము ఇచ్ఛా ద్వేష సుఖ దుఃఖ జ్ఞానాదీనాం అభివ్యక్తే ఆశ్రయ అధిష్టానం అన్నారు శంకరాచార్యులు వారు. అధిష్టానం అనే టర్మ్కి డెఫినేషన్ ఏమిచ్చారు అని చూశానండి. అధిష్టానం అంటే మామూలుగా శరీరము అనర్థం. అయితే వారు ఏమని డెఫినేషన్ ఇచ్చారంటే, ఈ అధిష్టానం అనే టర్మ్కి శంకరాచార్యులు వారు భాష్యం రాశారండి. భగవద్గీత మీద భాష్యం రాశారు. వారు కూడా ఈ టర్మ్స్ అన్నీ చక్కగా అనేకులు భాష్యం రాశారండి. రామానుజుల వారు రాశారు, మధ్యుల వారు రాశారు. ఈ సందర్భంలో అన్నీ చూడలేక ఏదో ఒకటి చూశాను, అంతకన్నా ఏం లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేకతతో దీనికి ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు. సూత్రప్రాయంగా చెప్పినటువంటిది భగవద్గీత. దాని మీద అనేక వివరణలు మనకు అనేక పుస్తకాల్లో అనేకులు ఎవరు ఆలోచిస్తేనండి వాళ్ళు ఒక పుస్తకం రాయగలరండి. నేను కూడా ఒక పుస్తకం రాశా, ఒక వచన గ్రంథం రాశా భగవద్గీత. అంటే నాకు కొన్ని ఆలోచనలు వచ్చాయి. ఆ ఆలోచనలన్నీ నావని కావు, పెద్దల దగ్గర విన్నవి అవి ఇవి చూసి ఇప్పుడు నేను కొంచెం ఒక నవలలాగా రాస్తే బాగుంటుందనే ఉద్దేశంతో రాశానండి. అవి కాపీలు అయిపోయినాయి, షార్ట్లీ మనం ప్రింట్ వస్తుంది, ప్రింట్లో ఉందండి, త్వరలో వస్తాయి అవి. అంటే భగవద్గీత ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పారు, ఒక్కొక్క విశేషంగా చెప్పారు, అనేక వివరాలతో చెప్పారు. అవన్నీ కూడా మనని సముద్ధరించేవేనండి. ఎవరికి వారే ఒక నోట్స్ కూడా తయారు చేసుకోవచ్చండి. అవన్నీ మనకు అంత ఇగ్నైట్ చేస్తుందన్నమాట అండి. కృష్ణ పరమాత్మ యొక్క ఒక్కొక్క ఐడియా మనలో ఒక ఇగ్నిషన్ అవుతుందన్నమాట అండి. అనేక నిద్రపోతున్నటువంటి భావాలని నిద్ర లేపుతుంది. అందుకనే తప్పనిసరిగా కొన్ని అధ్యాయాలు నోటికి రావాలి, అందరికీ రావాలి, పిల్లలేంటి పెద్దలేంటి. ఇప్పుడు వయసులో కూడా ఒక అధ్యాయం రావాలి అని మనకి 30 ఏళ్ళు వచ్చినా, 40 ఏళ్ళు వచ్చినా, 50 ఏళ్ళు వచ్చినా, 60 ఏళ్ళు వచ్చినా, 80 ఏళ్ళు వచ్చినా తప్పులేదండి. నోటికి రావాలి. వచ్చిన తర్వాత అప్పుడు దాని మీద ఆలోచన చేస్తే అనేక ఐడియాస్ రూపలే వస్తాయండి. అదండి మనని ఉద్ధరించేది. ఈలోగా మనం చెప్పుకుంటున్న విశేషాలు కూడా మనకు సహకరిస్తాయి. యాక్చువల్లీ ఎవరికి వారే వారి ఆలోచన వాళ్ళకి బంధ విముక్తి కలుగజేస్తుంది. ఇప్పుడు శంకరుల వారి యొక్క ఆ ఇంటర్ప్రిటేషన్ చూసినప్పుడు ఈ పంచ ఏత అని ఈ ఐదుగురు కారణం కదా కర్మ, నేను చేశాను అంటావేమయ్యా అనే దానికి కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఐదుటికి వారు ఎలా వివరాలు ఇచ్చారో పెద్దల దగ్గర మనం విన్నవి. అధిష్టానం అనుకున్నాం కదండి మొట్టమొదటిది, ఈ భౌతిక శరీరం. ఈ శరీరాన్ని నిర్వచిస్తూ ఇచ్ఛ ద్వేష సుఖ దుఃఖ జ్ఞాన ఇత్యాదీనాం, ఈ ఇష్టము ద్వేషము సుఖము దుఃఖము జ్ఞానం ఇవన్నీ కూడా అభివ్యక్తే, ఎక్కడ అభివ్యక్తము చేయటానికి ఒక ఉపకరణం కావాలి కదండి. మనకు కోపం వచ్చిందండి. శరీరం ఉంటే కదా కోపం తెలియజేయగలిగేది. శరీరం ఉంటే ఆ కోపాన్ని ఏదో ముక్కు పుటాలు ఇట్లా ఇట్లా చేసి, లేకపోతే ఏంటో ఏమనుకుంటున్నాం అని కళ్ళు ఎగరేసి ఆ కోపాన్ని ప్రదర్శించడానికి. కళ్ళు ముక్కు ఇవన్నీ లేవు అనుకోండి, కోపాన్ని ఎలా ప్రదర్శిస్తావు? ఇష్టాన్ని ఎలా ప్రదర్శిస్తావు? స్నేహాన్ని ఎలా ప్రదర్శిస్తావు? ప్రేమను ఎలా ప్రదర్శిస్తావు? ఏది ప్రదర్శించలేవండి. కనుక మొట్టమొదట కర్మకి ఏముండాలి? అధిష్టానం, శరీరం. శరీరం మనం తయారు చేసుకోలేదండి, వీఆర్ ఓన్లీ యూజింగ్ ది బాడీ. దేవతా శక్తులు తయారు చేసి, ప్రకృతి తయారు చేసి మనకు ప్రసాదించింది, మనం ఉపయోగించుకుంటున్నాం. ఈ శరీరంలో వెంట్రుక కూడా మంది కాదండి. దిస్ ఇస్ ఆల్ డిజైన్డ్. ఈ ఇంజనీరింగ్ ఏది మంది కాదండి. కామన్ సెన్స్ ఎవరికి తెలీదు? తన శరీరం తాను తయారు, నేను నా శరీరం తయారు చేసుకున్నాను అని ఎవడైనా అనగలడా? అందుకనే దైవం అనేది ఒకటి ఉన్నదని మనం నమ్మక తప్పదండి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు మన్ని మనం రక్షించుకున్నామా? లేదు కదా. బయటికి వచ్చిన తర్వాత ఈ శరీరం ఆహారం తింటూ ఉంటే పెరుగుతోంది. ఈ పెరుగుదలలో మన తెలివి ఏమన్నా ఉందా? ఈజ్ దర్ ఎనీ ఇంటెలిజెన్స్ ఆఫ్ అస్? ఈ గుండె పనిచేయడానికి క్షణం రోజు గంటకు 72 సార్లు ఇంత కొట్టుకుంటుందండి. కొట్టుకుంటే గుండెని మనమేమన్నా మన తెలివితేటలతో దాన్ని పనిచేయిస్తున్నామండి. కాబట్టి ఈ దేహమే మనం వర్కర్ కాదు కాబట్టి, ఒక పని జరగాలంటే దేహమే అవసరం కాబట్టి, ఒకవేళ ఈ దేహం వల్ల ఏదైనా గొప్ప పని ఉంటే చేసామనుకుందాం మాట వరుసకి, ఆ గొప్ప పని క్రెడిట్ ఎవరికి ఇవ్వాలండి? దేహాలు తయారు చేసి ఇచ్చిన వాడికి వెళ్ళాలి, మనకెలా తయారు వస్తుంది? అందుకని అధిష్టానం అన్నారు. అభివ్యక్తే ఆశ్రయ. సర్వభావాలు, జ్ఞానాలు, కార్యక్రమాలు ఇవన్నీ అభివ్యక్తం చేయడానికి ఆశ్రయమైన వస్తువు దేహం ఉండాలి. దట్ ఈజ్ నెంబర్ వన్. నెంబర్ టూ, జీవుడు ఉండాలి. ఆ దేహాన్ని ఉపయోగించే జీవుడు ఉండాలి. ఉపాధి లక్షణ కర్త భోక్త. కర్త భోక్తత్వం ఉన్నటువంటి జీవుడు కూడా ఉండాలి. ఆ ఇద్దరు. ఇంకా ఎవరు ఉండాలి? కారణం చ. ఇక్కడండి మనకు పంచ కర్మేంద్రియాలు అంటే కాళ్ళు చేతులు ఇవి ఉపయోగించేవండి. కర్మ జ్ఞానేంద్రియాలు శబ్దస్పర్శ అంటే కళ్ళు ముక్కు ఇవన్నీ జ్ఞానం ప్రదర్శించేవి. ఇది కాక మనస్సు బుద్ధి ఇవన్నీ ఉంటే కదండి ఏ పనైనా మనం చేయగలిగేది. కాబట్టి మూడో కారణం ఎవరంటే కరణం, ఇంద్రియములు. ఇంద్రియములు శరీరం ఉంటే సరిపోదండి. కన్ను, ఆ కన్ను పనిచేసేయాలి. చెవు, అది పనిచేయాలి. చర్మం, అది పనిచేయాలి. ఇవన్నీ సిస్టమేటిక్గా పనిచేస్తేనే ఆ కర్మ చేయగలుగుతాం. కాబట్టి కరణములు అవి కూడా కారణమేనండి. ఇంకెవరంటే అధిష్టానం, కర్త, కరణం, పృథక్ విధ కరణం, వివిధాశ్చ పృథక్ చేష్ట. ఇది కాక అనేకమైనటువంటి మూమెంట్స్, ఈ సాంఘిక పరిస్థితులు, ఈ ప్రకృతి పరిస్థితులు ఇవన్నీ కూడా కలిసి వస్తేనే ఆ పని మనం చేయగలుగుతామండి. ఇప్పుడు కొన్ని చోట్ల మంచి బలిష్ఠులైన వాళ్ళు ఉంటారు, కొన్ని చోట్ల చాలా బలహీనంగా ఉంటారు. ఇప్పుడు చైనీసు, ఇండియన్స్ కొంచెం బలహీనంగా ఉంటారండి. నీగ్రోస్ వాళ్ళు బలంగా ఉంటారు. ఆ ప్రకృతి వల్ల ఇవన్నీ తయారవుతాయి. కాబట్టి ప్రకృతి, ఆ ప్రకృతిలో మూమెంట్సు, పృథక్ చేష్ట, డైనమిక్స్ ఇన్ ద సిస్టమ్ అవి హెల్ప్ చేస్తాయండి. అలాగే ప్రాణ అపానముల కదలిక కూడా పృథక్ చేష్ట. శంకరాచార్య వారు చెప్పారనమాట. చేష్ట అంటే ఏంటండి? ప్రాణముల యొక్క కదలిక ఉండాలి కదండి. ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అని శక్తి, యూనివర్సల్ పవర్ మన దేహంలో ఎలక్ట్రిసిటీ లాగా అనమాట. బల్బు తెచ్చాం, అన్నీ తెచ్చాం, ఫిలమెంట్ తెచ్చాం, బ్రహ్మాండంగా ఉంది బల్బు. కానీ దానికి కరెంటు కనెక్షన్ లేకపోతే వెలగదు కదా. సో కరెంటు కనెక్షన్ అంటే ఎనర్జీ కనెక్షన్. ఎనర్జీ అంటే ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి కూడా ఉంటే కదా, అది దానివల్ల అన్నీ కదులుతాయి. ఆ ప్రాణశక్తి యూనివర్స్లో ఉంది. సో అది కూడా ఆ కార్యక్రమానికి కారణమే తప్పితే మొత్తం నేనే కారణం అవుతాను జీవుడుగా. తర్వాత దైవం. ఇవన్నీ కాక ఐదవది ఇంకోటి ఉందయ్యా, దైవం. దైవ నిర్ణయం ఒకటి ఉంది, ఒక గాడ్ డెసిషన్ ఒకటి ఉంది. ఆ దైవ నిర్ణయం ప్రకారం ఈ ప్రపంచంలో శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు అంటారు. ఆ దైవ నిర్ణయం ప్రకారం ఈ పనులన్నీ జరుగుతాయి. ఇవన్నీ కలిపి దైవం అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు పెద్దవాళ్ళు. ఒక ఆయన బ్రహ్మాండమైన నవల్ రాశాడండి. ఆ నవల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎవరికి ఇంట్రెస్టింగ్గా ఉంది? చదివిన వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంది. చదివిన వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉండటానికి ఈయన రాశాడు. చదివిన వాళ్ళ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది అనేది దైవం, దానికి అనుకూలంగా కదా ఈయన రాసేది. కాబట్టి ఈయన ఎక్స్పెక్ట్ చేశాడు అనమాట, ఎలా అయితే కథని ఎంజాయ్ చేస్తారు ఆ మోడ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఆఫ్ ద పీపుల్ అది దైవము అన్నాడు ఒక ఆయన. ఇంట్లో రకరకాల అర్థాలు ఇచ్చారు. ఈ ఐదు కలవాలండి, అధిష్టానం, ఈ భౌతిక శరీరం, దీనిలో జీవుడు, ఇంద్రియములు, పంచేంద్రియ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, మనసు, బుద్ధి, ఇవన్నీ కలిపి ఒకటి అనమాట. ఇంద్రియములు విధమైన అనేకమైన డైనమిక్స్, కదలికలు, మోషన్ అనమాట అండి. తర్వాత దైవము. ఈ ఐదు కలిస్తే కానీ ఒక కర్మవదయ శరీరంతో చేయని శరీర వాక్ మనోభి యత్ కర్మ ప్రారంభతే నరహ. ఏ మానవుడైనా ఎప్పుడైనా ఒక పని ప్రారంభించాలంటే న్యాయం వా విపరీతం వా, అది మంచి పని కావచ్చు చెడు పని కావచ్చు, పంచ ఏతే తస్య హేతవ, ఈ ఐదు కారణమయ్యా. తత్ర ఏవ సతి కర్తారం ఆత్మానం కేవలంతు యహ. ఈ విధంగా ఐదుగురు పార్టిసిపేట్ చేస్తే ఆ పని అవుతూ ఉంటే నేనే చేశాను నాకేం వచ్చింది అని నువ్వు ఎలా అంటావయ్యా అని ప్రశ్నిస్తున్నారు. ఆత్మానంతు కేవలంతు యహ, నేనే ఇది చేశానండి అని ఎవడైనా అంటే, చూసారా ఈ కార్యక్రమం నేనే చేశానండి అని నేనే అన్నాను అనుకోండి, టప్ అని మొట్టుకే కొడుతున్నారు కృష్ణ పరమాత్మ. ఎవరున్నారంటే ఆయన పశ్యతి అకృత బుద్ధిత్వాత్, అల్పమైన బుద్ధితో నువ్వు చూస్తున్నావు రా అబ్బాయి అని చెప్తున్నారు. అకృత అంటే ఏంటి? బుద్ధి అపరిపక్వమై ఉన్న అన్నప్పుడు అకృత బుద్ధి, బలహీనమైన బుద్ధి, అపరిపక్వమైనటువంటి బుద్ధితో మాట్లాడుతున్నావయ్యా నువ్వు ఆ మాట, నేనే చేశాను నేనే చేశాను అంటున్నావు. కాబట్టి నస పశ్యతి దుర్మతి, దుర్మతి అతను మెదడు సరిగా పనిచేయక అలా అంటున్నాడట. నా స పశ్యతి, సత్యాన్ని చూడలేదయ్యా అన్నాడు. ఎవరు? నేను, నేను చేస్తున్నాను, ఈ కర్మఫలం నాకు కావాలి, నాకే రావాలి కదా అని నువ్వు అనుకుంటున్నావేమో. కర్మ నువ్వు చెయ్యాలి అంటే ఐదుగురు పార్టిసిపేట్ చేశారు, అందుచేత కర్మఫలం నాకే రావాలని నువ్వు ఎలా అంటావయ్యా? పిచ్చివాడివి కాకపోతే కర్మఫలం నాకు రావడం ఏంటి? ఈ అందరం కలిసి, అందరూ కలిసి కదా ఇది చేసింది, అందుకని ఎవరి పార్టీ వాళ్ళకి వెళ్తుంది? మన మన పనల్లా పరమాత్మకు సమర్పించటము అంతవరకే అని గుర్తు చేస్తున్నారు. యస్య, ఇదేంటండి అంటే చెడు కర్మ చేసినా ఆ కర్మ నే కారణం కాదు అని అనుకోమంటున్నారా అన్నట్టుగా ఉంది కదండి ఆ సౌండ్. అందుకని స్వామియే దానికి ఒక చిన్న సమాధానం చెప్తున్నారు. యస్య నా అహంకృతో భావో, నేను చేయటం లేదు ఈ కర్మ, ఈ కర్మ భగవత్ సంకల్పం. ఐదు ఫ్యాక్టర్స్ కలిపి ఈ సృష్టిలో కర్మలు జరగడానికి కారణమవుతుంది, కానీ నేనే కారణం అనేది ఎక్కడుంది అని నువ్వు నా అహం కృతో భావో, నేను దీనికి కారణం. ఏమండి, ఒక నాటకంలో ఒక డైలాగ్ చెప్తున్నామండి. ఒక ఆవిడ్ని, ఒక ఇంకో క్యారెక్టర్ని మన పాత్రలో కేకలేస్తున్నాం. ఇప్పుడు ఇది నేనే కేకలేస్తున్నాను అంటానండి, ఎందుకని నా పెదిమెల్లోంచి వచ్చినప్పటికీ నాటకంలో, నాటకం రాసిన ఆయన, ఆ రాసిన ఆయన ఎందుకు రాశాడు? కథలో సీక్వెన్స్ రాశాడు. ఆ కథ ఎందుకు రాశాడు? ప్రేక్షకులు ఆనందిస్తారు కాబట్టి రాశారు. సో ప్రేక్షకుల యొక్క ఎక్స్పెక్టేషన్ ఉంది అందులో, రచయిత యొక్క ఊహ ఉంది, ఇంకా అనేక టెక్నికల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అవన్నీ కలిపి కదా ఏ విధంగా నాటకంలో ఒక కార్యక్రమం, ఒక పని నేను నా పాత్ర నిర్వర్తిస్తుంటే ఆ పని నేను చేశాను అని అనం కదండి. అదేవిధంగా ఈ ప్రపంచంలో నేనే చేశాను అని అనే అనటం భ్రమ. అల్పమైన బుద్ధి గలవాడే ఆ మాట అంటున్నాడు అన్నప్పుడు, అయితే మరి చెడు పని కూడా నేను చేయలేదు కదా అని అంటావేమో. అక్కడ చిన్న పాయింట్ చెప్తున్నారు, నేను చేయటం లేదు అనే అవగాహన నీ బుద్ధి అంతా చక్కగా అర్థం చేసుకుని, యస్య నా అహంకృతో భావో, నేను కాదు, ఈ చరాచర సృష్టి అంతా నడిపే ఒక పరతత్వం ఉన్నది, దేర్ ఈజ్ ఏ యూనివర్సల్ డైనమిక్స్ విచ్ ఈజ్ రన్నింగ్ ఎవ్రీథింగ్ అన్న భావం, దట్ ఈజ్ నెంబర్ వన్. నెంబర్ టూ, బుద్ధిర్యస్య నలిప్యతే, బుద్ధిలో ఇష్టము అయిష్టము ఆవేశము స్వార్థము ఏదో పొందాలని నాకు కావాలి ఈ భావన లేకుండా, బుద్ధి దోషం కాకుండా, అహంకారంతో కానీ మమకారం కానీ ఈ జబ్బులు లేకుండా నిర్మలమైన బుద్ధితో దీనికి నేను కారణం కాదు కదా, పరమాత్మ సంకల్పం కదా అన్న భావనతో నువ్వు కర్మ చేసావనుకో. సో కర్మ చేయటానికి కారణం ఎవరు? పరమాత్మ. కర్మ చోదనాల గురించి ముందు ముందు చెప్పబోతారు. పరమాత్మ యొక్క సంకల్పము అన్న భావనతో నా అహంకృతో నేను ఒక్కడిని చేయటం లేదు, అనేక ఫ్యాక్టర్స్ కలిసే అది జరుగుతోంది. నెంబర్ 2, బుద్ధిలో దోషం లేకుండా మమకారం కానీ అహంకారం కానీ లోభం కానీ మోహం కానీ క్రోధం కానీ లేకుండా నిర్మలమైన బుద్ధితో ఇది నేను చేయటం లేదు, నేను కారణం కాదు అన్న అవగాహనతో నువ్వు కర్మ చేసావనుకో, అప్పుడు హత్వాపి స ఇమాం లోకాం నాయం హంతి నా నిబజ్యతే. అటువంటి వాడు ఈ రెండు భావాలు హృదయస్థం చేసుకుని పునికి పుచ్చుకున్నవాడు ఈ కర్మ నా నేను చేయటల్లా. ఏమంటే ఒక సైనికుడు యుద్ధరంగంలోకి వెళ్తాడండి, యుద్ధం చేస్తాడు. ఇతను ఈ యుద్ధానికి కారణం ఇతనా? ఇతను కాదు, అంతకుముందే పెద్ద స్టోరీ జరిగి యుద్ధం అక్కడ పిక్చర్ అవుతుంది. నే చంపాను అనడండి, అతను కాదు కర్తృత్వం. అలా బుద్ధి నిర్మలంగా ఉండి లోభ మోహ మద మాత్సర్య కామ క్రోధాలు లేకుండా ఈ కర్మకు నేను బాధ్యుణ్ణి కాదు, అది పంచ ఫ్యాక్టర్స్ వల్ల జరుగుతున్నది, అంతేగాని నే చేస్తున్నాను నా అహం కృతో, నాహంకర్త స్వామీయ కర్త అని. నాహంకర్త అని ఒక ఆయన బుక్ రాశారండి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు, ఒక ఈఓ గారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ తిరుపతి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ప్రసాద్ గారని ఆయన బుక్ రాశారు. ఆ బుక్లో ఏంటంటే నాహంకర్త ప్రభుకర్త పరమాత్మయే కర్త, నే కర్త కాదు. బుక్ రాశారు, చాలా గొప్ప విశేషాలు అందులో చర్చించారు. మనం చేశామని అనుకుంటున్నాం కానీ దాని వెనకాల అనేక సైలెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. అందుచేత జ్ఞాని ఏమనుకుంటాడంటే నేను కర్తని కాదు అని తెలుసుకుని ఉంటాడు. నెంబర్ 2, జ్ఞాని కాబట్టి అతని బుద్ధి ఎప్పుడు కూడా మమకారము అహంకారము లోభము క్రోధము వాత్సర్యము ఇటువంటి లేనివై నిర్మలంగా ఉంటే హత్వాపి స ఇమాం లోకాన్ అతను అందరినీ చంపినప్పటికీ నాయం హంతి నని వచ్చతే, అతను చంపని వాడే అతనికి బంధం ఉండదు. ఇది ఈ రెండు ఫ్యాక్టర్స్ ఉంటే అయితే అటువంటి నాహంకృతో అన్నటువంటి అవగాహనకి ఈ జీవుడు చేరాలండి. కర్మల అప్పుడు కర్మ బంధం ఉండదండి. ఆ కర్మ బంధం ఉండకపోవటానికి ఉపాయం చెప్తున్నారు. కర్మలు ప్రవర్తింప చేసేవి కొన్ని ఉంటాయ్యా, కొన్ని ప్రత్యక్షమైనటువంటి సంబంధాలు ఉన్నాయి, మరికొన్ని ఉంటాయి. అంటే వెనక నుంచి నీ చేత ప్రాంప్టర్స్, కర్మ ప్రాంప్టర్స్, కర్మ చేసేటప్పుడు నీకు సహకరించే ఫ్యాక్టర్స్, ఈ రెండు రకాలు ఉంటాయండి. వెనక నుంచి కర్మ చెయ్యి చేయటానికి ప్రోత్సహించేటువంటి ప్రాంప్టర్స్ 3 చెప్పారండి. జ్ఞానం, జ్ఞేయం, పరిజ్ఞాత. జ్ఞానము అంటే ముందు నాలెడ్జ్ ఉండాలి కదా, జ్ఞేయము అంటే తెలుసుకోవడం, తెలియబడేది. జ్ఞానము జ్ఞేయము పరిజ్ఞాత తెలుసుకుంటున్న జీవుడు, ఈ 3 కలిస్తే కానీ అక్కడ అవ్వదు. అందుచేత ఈ 3 ఏమన్నారంటే కర్మచోదన, కర్మములను ప్రోత్సహించు ఫ్యాక్టర్స్. ఆ 3 పనిచేస్తే కానీ ఒక పని చేయలేము. అయితే 3 ఏ విధంగా ఉండాలి, ఎట్లా ఉండాలండి, మనం బుద్ధితో మనం ట్రైనింగ్ తీసుకోవాల్సింది అన్నమాట. అలాగే కరణం, కర్మ, కర్తేతి. కర్త అంటే ఏంటి? వీళ్ళు ప్రత్యక్షమైనటువంటి కర్త అంటే ఏంటి? ఈ కర్మ ఎవరి చేతుల మీదుగా? చేతులు నీవి కానీ చేతలు నీవి కాదు నాయన అని పెద్దల వాక్యం. చేతలు నీవి కావు, చేతులు నీవి కావచ్చుగాక. అంటే నువ్వు కర్తవే, కానీ నీ చేతి చేయించి ఇంకోటి ఉంది. ఇప్పుడు ఒక నాటకంలో ఒక డైలాగ్ చేస్తాం, ఆ డైలాగ్ చెప్పింది మనమే, ఆ నటన నటించింది మనమే, కానీ ఆ నటన వెనకాల చాలామంది ఉన్నారు. ఓ డైరెక్టర్ గారు ఉన్నారు, ఒక రైటర్ గారు ఉన్నారు, ఒకేరా, అందరూ కలిసి కదా. అలా మనం అక్కడ కర్త, అలాగే కర్మ, కరణం, వీటిని కర్మ సంగ్రహములు, ప్రత్యక్ష సంబంధములు కర్మతో కలిగినవి అని అంటారయ్యా. ఇవన్నీ కలిస్తే కానీ ఒక కర్మలవ్వు. కాబట్టి నేను చేశాను అన్న భ్రమ వదిలిపెట్టవయ్యా. జ్ఞానం కర్మచ కర్త చ, జ్ఞానము కర్మ కర్త ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ త్రిధైవ గుణభేదత, వీటి గుణతత్వాలు తెలుసుకుని ఎప్పుడు నువ్వు సత్వగుణం వైపు వెళ్ళాలి. ఇవన్నీ నీ చుట్టూ ఉన్నాయి, నీకు ఉపకరణంలో అవుతున్నాయి, నీతో పాటు ఆ కర్మలో పాల్గొంటున్నాయి. అయితే ఇవన్నీ వీటన్నిటి సందర్భంలో సాత్వికుడి సత్వగుణాన్ని డెవలప్ చేసుకోవాలి. అందుచేత జ్ఞానము, కర్మ, కర్త ఇవన్నీ కూడా ఎప్పుడు సాత్వికం అనిపించుకుంటాయి, ఎప్పుడు రాజసం అవుతాయి, ఎప్పుడు తామసికం.